ఎదికి అలంకరించిన పరమ పూజ్యపాద శ్రీ రామకోటి రామకృష్ణానంద స్వామి వారు ఇంతవరకు మనకి ఎంతో చక్కటి బోధని మనకి. బోధ అంటే తెలియని విషయం కూడా కాదు, మనకందరం ఒకసారి హరిశ్చంద్రులతో తిరిగి సత్యం పక్కనే ఉండి సత్యమే లోపల పెట్టుకుని దాన్ని గుర్తించలేనింత దుస్థితిలో ప్రపంచము తాండవిస్తోంది అన్న విషయాన్ని మనకి విపులంగా చక్కగా అందించారు వారి దివ్య కమల ఆటకమలంలో సరిసా ప్రణమిల్లుతూ సర్వేభ్యో నమః భక్తేభ్యో నమః. గీతా జయంతి, హనుమద్వ్రతము, మార్గశీర్ష మాసము, దత్త జయంతి అంటే భగవంతుడు ఈ నాలుగు రోజుల్లోనే విశేషమైనటువంటిది ఒక కార్యక్రమం పెట్టుకునేసరికి మేము అనుకున్న రోజులో ఇంత విశిష్టమైన రోజులున్నాయని అంత తలపుకు రాలా. వెంటనేవి జరిగేసరికి డేట్ ఇవ్వడం జరిగింది. ముందర ఈ కార్యకర్తలు 5 రోజులు అన్నారు, తర్వాత అబ్బాయి లాభాలు ఖాళీ లేదు 3 రోజులే అన్నాం. మళ్ళా తిరిగి అది మరి వారికి ఎంత వస్తున్నా తెలియదు కానీ మొత్తానికి 5 రోజులు అటు ఇటుగా సరిపోతుంది. కానీ 5 రోజుల్లోనూ విశేషమైనటువంటిది, అందులో ఈ మాస ఈ నెలకే ఈ మాసానికే విశిష్టమైనటువంటి విషయాన్ని భగవానుడు శ్రీకృష్ణ పరమాత్మ అదే భగవద్గీతలో మనకి చెప్పాడు, మాసానా మార్గశీర్షోహం అని. అన్నిలో ఎట్లా ఎట్లా ఇమిడి ఉన్నానో చెబుతూ మనకి కొంచెం మాటల్లో అందించాలి కాబట్టి ఆత్మతత్వాన్ని ఒక్కొక్క శాస్త్రాన్ని తీసుకుంటూ మనం మేళవించి ఇప్పటి మన సహవాస దోషం ఎట్లా ఉన్నదో లేకపోతే సాంగత్య ప్రభావం ఎలా ఉన్నదో మాట్లాడుకోవాల్సి వస్తుంది. అందుకని ఆపదాలతోనే మనకు అర్థమయ్యేట్టు భగవానుడు కూడా గీతాచార్యుడు ఈ మాసాన్ని తీసుకొచ్చి మనకి ఓ నా స్వరూపం ఈ నెల అయి ఉన్నది అని వెంటనే మనకి డౌట్ వస్తుంది. మొన్నటి దాకా కార్తీక మాసం వెళ్ళింది, శివశివ శివశివ అన్నా, మరి అది ఎవరికి చెందనిదా? ఓహో అయితే అది శివుడు అనమాట, ఓహో అయితే ఇది విష్ణువుది అనమాట. మళ్ళా ఎంత భేద దృష్టినో, మళ్ళా ఒకవేపు మళ్ళా ఈ మానవుడు అసలే టికమక మకటికలో ఉంటే మధ్యలో వెంటనే కార్తీక మాసం వెళ్ళి ఆ శివుడికి ఒక నమస్కారం అని పంపించినట్టు ఈ హరికి ఒక స్వాగతం అనిపిస్తున్నట్టుగా ఎక్కడికక్కడ భగవానుడు ఇంత మనకి కన్ఫ్యూజ్ గా ఉంది గనక, అసలు కన్ఫ్యూజ్ అంతా ఎక్కడొస్తుందంటే కదలికంతా మనం చూసేటువంటి బయట బాహ్య విషయాదుల్లో ఈ సృష్టిలోనే నువ్వు భిన్నంగా చూస్తున్నావు కాబట్టి నీకు అందకుండా పోతావు. అందుకని అభిన్నమైనటువంటి దృష్టి మనకి ఎప్పుడైతే అలవడుతుందో అంటే అసలు మనం కన్ను తెరిస్తే జగత్తుంది, కన్ను మూస్తే లేకుండా పోతుంది. ఎక్కడుందండి ఇప్పుడు జగత్తు? వెంకటేశ్వర స్వామి ఉండొచ్చు, లేకపోతే గుండువల్ని ఉండొచ్చు, లేకపోతే ఇదేదో మాసం మార్గశీర్ష మాసం అనొచ్చు, లేకపోతే కార్తీక మాసం అనొచ్చు, గీతా జయంతి అనొచ్చు, ఇదంతా ఎప్పుడండి? మనం ఒక మేలుకొని కాస్త కన్ను తెరిస్తే నిజమే ఏమండి ఓ కార్తీక మాసం వెళ్ళిపోయిందా, అయ్యో సత్సంగాల్లో ఉన్నామా, అయితే నిన్న గీతా జయంతి వెళ్ళిపోయిందనమాట, ఓహో ఇవాళ హనుమద్రతం అమ్మో ఆయన గాయం కలిసి దేవదేవాన్ని మొక్కితే ఇవాళకు వచ్చేసరికి పరమ అంజనే స్వామి ఎటువంటి భక్తుడైనా సీతామచంద్ర ప్రభు దగ్గర దాస్య భక్తి. మనం అక్కడికి వెళితే ఎవరిని కలుసుకుంటున్నాం? ఆంజనేయ స్వామి అర్జునుడిని కలుసుకుంటున్నాం. మరి ఇక్కడికి వచ్చేసరికి ఆంజనేయ స్వామిని తలుచుకుంటున్నాం. అసలు ఎక్కడ మనం లేకుండా జరుగుతోంది ఇవన్నీ తలుచుకోవడానికి తానే కదా కారణం అవుతోంది. కళ్ళు తెరిచి ఈ జగత్తు కనిపించేసరికి అమ్మో ఈ జగత్తుతో చాలా జాగ్రత్తగా ఉండాలి అని దీని దగ్గర సాధకుడు జాగ్రత్తగా అడుగు వేస్తూ ఎప్పుడైతే తనలో ఉన్న సత్యాన్ని గుర్తిస్తూ మహాత్ముల వాక్యాల్ని మనం ఆశ్రయించి ఉంటామో భయం అనేది ఎక్కడుంటోంది? భయం అక్కడ లేదు. ఎందుకని లేదు? మహాత్ముల వాక్యాలను అనుసరించి ఉన్నాము, అనుసరించి ఆశ్రయించి మనం అటువంటి సాధనలో ఉన్నాం కాబట్టి భయపడాల్సిన అవసరం లేదు. అంటే సాధన అనేది మనకి భిన్నం కాదు. ఎప్పుడైతే మహాత్ములు చెప్పినటువంటి మనకి ప్రసాదించినటువంటి వాక్యాలను అనుసరించి ఉంటామో అది సాధన అయినది. సాధన అనేది మనకి భిన్నం కాదు. అందుకని మనకి చూపించడానికి ముందర మనకి భగవద్గీత ఎంత గొప్ప. అందుకని భగవానుడు చెప్పింది భగవద్గీత అయింది, గురుదేవుడు చెప్పింది గురుగీత అయింది. నిజంగా గురుగీత అనేటువంటి గురుతత్వాన్ని గుర్తిస్తే నిజమైన భగవద్గీత అంటూ అర్థం అవుతుంది. భగవద్గీత ఏంటో ముందర సాంతం మనం చక్కగా ఆలోచన చేస్తే ఒకసారి గురుగీత ఏంటో అర్థం అవుతుంది. భిన్నం కాదుగా, భిన్నమేమి కాదు. గురుగీతని ప్రసాదించింది ఎవరు? పరమేశ్వరుడు, సాక్షాత్తు పరమేశ్వరుడు పార్వతీదేవి చెప్పారు. మరి ఇక్కడ భగవద్గీత సాక్షాత్తు శ్రీమన్నారాయణ మూర్తి శ్రీకృష్ణ పరమాత్మ అర్జునుడికి బోధ చేసినటువంటిది. మరి అర్జునుడు మనం వింటూనే ఉన్నాం మహాత్ముల వాక్కులు. ఏమండి, ప్రపంచ దృష్టి బాగా ఉండి పరిగెడుతూ పరిగెడుతూ భగవంతుని మర్చిపోతే భగవద్గీత వచ్చిందా? ఏం చేస్తే వచ్చింది? లేకపోతే మన కలిగిన కష్టాలన్నీ ఇంటి వాళ్ళతో, ఇంటి పక్క వాళ్ళతో, ఇంకా వీధిలోకి వెళ్ళి అందరితో లోకాభిరామాయణ మాట్లాడుకుంటూ ఉంటామే, కలిగిన కష్టసుఖాలు మాట్లాడుకుంటూ ఉంటాం. చాలా మంది కొన్ని అవలక్షణాలు ఉంటాయి. ఏంటంటే సంసారం తీసుకెళ్లి రోడ్డు మీద పెట్టుకుంటూ ఉంటారు. సంసారం గుట్టు, రోగం రట్టు అని. కానీ ఏం చేస్తుంటారు? అదొక దుర్వ్యసనం అన్నమాట. ఇంట్లో ఉన్న విషయాన్ని ఇక ఎటువంటి విషయాన్నైనా చెప్పుకోవడానికి వెనుకాడరు. సంసారం ఏమైపోతుంది అప్పుడు? ఇంటి గుట్టు తీసుకెళ్లి రోడ్డు మీద పెడితే ఎలా ఉంటుంది? సంసారం అంతా ఊరేగుతారు. ఇక మనశ్శాంతి కావాలంటే ఎక్కడి నుంచి వస్తుంది? ఎప్పుడైతే నువ్వు గుప్పిడి విప్పి సంసారాన్ని రట్టు చేసుకున్నావో అందరి సలహాలు నీకు అందుతూ ఉంటాయి. ఎటువంటి సలహాలు ఇస్తారు నీకు? వాడు మాత్రం ఏమైనా భవసాగరాన్ని దాటి ఉన్నారా ఎందుకన్నా? అందుకని అలా కాకుండా మరి అర్జునుడు కూడా దుఃఖం కలిగింది. వెళ్లేసరికి మరి శ్రీకృష్ణ భగవానుడు కూడా ఎలా చెప్పారంటే చాలా బాగా గుర్తుకొస్తుంది. గురుదేవులు మనం ఆశ్రయించుంటే మన ఈ వయస్సును బట్టి, మనం ఉన్న పరిస్థితులను బట్టి చాలా చాలా వారు కూడా పెళ్లి చేసుకోవద్దని గాని, సంపాదించొద్దని గాని, పిల్లల్ని కనొద్దని గాని ఇవేమీ చెప్పరండి. అందరూ 10 మంది ఏ త్రోవలో వెళ్ళిపోతున్నారో ఆ త్రోవలో వారికి తప్పకుండా దానికి ప్రోత్సహిస్తారు. అలాంటి నా జీవితంలో కూడా జరిగింది. చాలా ప్రోత్సాహం ఉంటుంది అక్కడి నుంచి. అమ్మా నువ్వు పెళ్లి చేసుకోకపోతే ఎట్లా? అయ్యో ఎక్కడి దాకా వచ్చారంటే గురుదేవులు, అయితే నేను మనవాళ్ళని మనవరాళ్ళని ఎత్తుకోనన్నమాట గురుదేవులు అన్నమాట. అంటే ఇప్పుడు మమ్మల్ని ఎత్తుకుంటున్నారు కదా, ఇంకా పిల్లలు కూడా ఎత్తుకోవాలా? అదొక బంధన. తర్వాత ముందు ఎవడో ఒకడు పోతారు కదా, పోయిన తర్వాత మళ్ళీ ఈ బంధన అంతా మీకెందుకు లేనిపోయింది? ఇట్లాంటి వాక్యాలన్నీ మాట్లాడించుకున్నారు. కానీ ఈ మార్గాన్ని మాత్రం చూపించింది ఎవరు? చిన్ననాటి నుంచి ఒకే ఒక్కసారి ఇక్కడ దేవి శరన్నవరాత్రి మహోత్సవాల్లో నా చిన్నతనంలో గురుదేవులు చెప్పారు, ఎవరికి ఎవరు తోడు కాదు. అందులో అనుకుంటారు ఒకరికి ఒకరు తోడని, కానీ ఎవరికి ఎవరూ తోడు కాదు. కానీ అందరికి తోడు భగవంతుడు ఒక్కడే. భగవంతుడు లేని వాడు ఉండనే ఉండడు. ఎవరైనా ఈ ప్రపంచంలో ఉంటున్నారంటే భగవంతుడు తోడై ఉండబట్టి వాడు ముందుకు వెళ్ళదు. దాన్ని గుర్తించినటువంటి వాడికి ఆ తోడు ఎప్పటికీ పోదు అన్నది ఆ మాట ఒక్కటి స్వామివారు చెప్పారు. అదే మాట స్వామివారితో, స్వామి మీరే చెప్పారయ్యా ఈ విషయాన్ని, మామూలు తోళ్ళన్నీ తోళ్ళెందుకు మనకి? అందుకని ఇది చాలు, ఈ భగవన్ నామం చాలు. మళ్ళా ఒక్కొక్క వైపు ధైర్యాన్ని ఇస్తూ కూడా మరొక వైపు పరీక్షలకి ఎట్లా నిలబడతామా అని ఎన్ని పరీక్షలు. అలాగే అర్జునుడు కూడా ఎలా ముందరైతే ఏం చేశారైనా, అప్ప అర్జునుడు చూపించు బావా అన్నాడు పాపం. చూపించు బావా అనేసరికి తీసుకువెళ్లి మధ్యలో నిలబెట్టి అక్కడ ఉత్తరి వదిలిపెట్టాడా? వదిలిపెట్టచ్చు కదా. అదిగో మీకు విద్యలు నేర్పినటువంటి గురువు గారు, అదిగో మీ తాతగారు, అదిగో ఎవరు భీష్మ పితామహులు, ఇదిగో మీ ద్రోణాచార్యులు వారు విద్య నేర్పినట్టు, ఇదిగో మీ ఏది కజిన్స్ మీ సోదరులైనటువంటి దుర్యోధనాది తమ్ముళ్ళు అన్నలు అందరూ కూడా అనేసరికి అర్జునుడికి అప్పటిదాకా మరి లోపల గూడు కట్టుకుని ఎక్కడ ఉన్నదో మనకి కూడా వండుకొని నాడు కోరికలు ఉంటాయా? ఏమండి, బజార్లోకి వెళ్తే ప్రేరేపణ. ఆ దృశ్య ప్రపంచాన్ని చూసిన కొద్దీ మనం ఎంత స్థితంగా ఉన్నదో మన మనసు అప్పుడు తేలాలి. జేబులో డబ్బులుంటే ఖాళీ చేసి ఏదో కొంతన్నా ఈ బరువు తగ్గి దానికన్నా ఎక్కువ బరువు వేసుకొస్తాడు. బజార్కి వెళ్ళి ఏం వేసుకొస్తారండి అందరూ? హ్యాండ్ బ్యాగ్ లోనో జేబులోనో కాస్త ఏది బరువు లేనటువంటివి పెట్టుకెళ్తారు. ఈ ప్రపంచానికి బరువే డబ్బులని. కానీ అక్కడికి వెళ్లిన తర్వాత దృశ్య ప్రపంచంలో అన్ని చూసిన తర్వాత అవన్నీ మనసును ఆకర్షించి రా రా నన్ను తీసుకెళ్ళు, ఏంటి నా కోసం నువ్వు నన్ను దగ్గర తీసుకోవా అంటే వెంటనే ఈ ఖాళీ ఉన్నటువంటి పర్స్ ఖాళీ చేస్తారు, పెద్ద బండరాళ్ళన్నీ మోసుకొస్తుంటారు ఇళ్ళకి. తీసుకొచ్చి ఇల్లంతా స్టోరే, ఇల్లంతా స్టోర్ చేసుకోవడానికి అసలు మనసులో ఒక స్టోర్ ముందరే ఉన్నది. ఆ ఆకర్షింపబడడానికి కారణం మనసు ఒక స్టోర్ అయి ఉన్నది. అలాగే అక్కడికి వెళ్లేసరికి ఇలా హెచ్చరిక చేసేసరికి చూసిన తర్వాత అర్జునుడు ఏమన్నాడు, ఇంత యుద్ధానికి వెళ్లిన వాడు, రాయబారానికి వెళ్లి బావగారిని తీసుకున్నవాడు, వచ్చినటువంటి బావగారు ఎట్లా ఉన్నాడండి పాపం, ఏమిటండి ఆయన స్థితి? అంత పరమాత్మయి ఉండి రథంలో ఊరేగాల్సిన స్వామి రథ సారథిగా అక్కడ నిలబడి తనే సారథ్యం వహించి అక్కడ మరి వచ్చినటువంటి ప్రభువుని ఏమన్నాడైనా, నాకు తీర ఇంత రెడీ అయిన తర్వాత నాకు ఆంక్షే విజయం కృష్ణ నట రాజ్యం సుఖానిచ ఇన్నో రాజు. ఇంత యుద్ధానికి వచ్చి ఇంత ఏర్పాటైన తర్వాత అక్కడ వెళ్ళాల్సి, వెళ్ళిన తర్వాత ఇంత మాట అనేసరికి నిజంగా ఘోరణ ఏడ్చేసరికి అంటే ఏడవాలి మనం కూడా. పుట్టగానే ఏడిస్తేనే అందరికీ ఆనందం, పుట్టగానే మనం ఏడిస్తేనే కదా డాక్టర్ గారు కూడా సరిగ్గా ఉన్నారో లేదో చెప్తాడు. ఒకవేళ ఏడవపోయినా వీళ్ళు ఏడిపిస్తారటండి మా గురు సోదరులు వాళ్ళు చెప్తుంటారు. ఏడవకపోయినా కాస్త ఎగరేసి లేకపోతే ఆ వెనక పిల్లల్ని గిల్లి లేకపోతే టపటపా కొట్టి వాళ్ళు ఏడమని ఏడిస్తే తప్ప అప్పుడు బాగున్నాడు బాగున్నాడు ఆనందిస్తుగానే ఇవ్వనట. అందుకని ముందర ఏంటి కావాలి, ఇది శాశ్వతం కాదు ఇది నిత్యం కాదు అనేటువంటి విషయాన్ని గుర్తించడానికి ముందర దాని ఎందు ఒక మోహావేశం అనేటువంటిది కలిగింది అర్జునుడికి. కలిగేసరికి వెంటనే మధ్యలో ఎప్పుడైనా అఖండంగా అర్జున విషాద యోగం ఉంటుంది. ఎక్కడ భగవాన్ వాచి ఉందా అందులో? ఆ అధ్యాయంలో ప్రథమాధ్యాయంలో ఎక్కడ భగవాన్ వాచి లేదు. దృతరాష్ట్ర ఉవాచ సంజయ ఉవాచ, దృతరాష్ట్ర ఉవాచ సంజయ ఉవాచ. సంజయ ఎవడు మధ్యలో అక్కడ వినిపించేవాడు, దృతరాష్ట్రుడు వినిపించేవాడు. వారి కథ జరుగుతోంది, జరుగుతున్నప్పుడు సంజయుడు ఏం చెప్పాడు, మొత్తం అంతా ఏడుపు గురించే చెప్పాడు. ఒక్క విషయం అక్కడ భగవానుడు ఇలా మాట్లాడారు అని చెప్పాల, చూస్తున్నాడు వింటున్నాడు అక్కడ ప్రత్యక్షంగా. దూరదర్శనం అప్పటి నుంచే వచ్చింది, దూరశ్రవణము దూరదర్శనము ఇప్పుడు వచ్చింది కాదు. ఇప్పుడు అన్ని డబ్బులు ఖాళీ అవుతున్నాయి, లేనిపోని మంది పెంచుకుంటున్నాం అంతే. మనం పొందితే అటువంటి దూరదర్శనాన్ని పొందాలి, అటువంటి దూర శ్రవణాన్ని పొందాలి. నిజమైనటువంటి జగద్గురుదేవుని దిగే చరణారవిందాలను ఆశ్రయిస్తేనే అటువంటి దూరదర్శనాన్ని అటువంటి దూరశ్రవణాన్ని ఇస్తారు. దూరశ్రవణము దూరదర్శనం అంటే ఏంటి? ఇగో ఈ దేహానికి అందకుండా దేహాన్ని లోపల సాక్షిగా ప్రకాశిస్తున్నటువంటి తత్వజ్ఞానాన్ని మనము కన్నులతో కట్టినట్టుగా చర్వచక్షులతో ఉన్నప్పటికీ కూడా అంతర్చక్షులతో దాన్ని గమనించగలగాలి, గుర్తించగలగాలి, దాని యందు అవగాహన కలిగి ఉండాలి. అలాగే దూరశ్రవణం ఏంటి, నువ్వు ఎట్టి పనుల్లో ఉండు, ఎటువంటి ప్రపంచంలో ఉండు, దూరం చూపు ఉండాలని అంటారు చూడండి. అలాగా దూరశ్రవణం అంటే ఏంటి, మహాత్ములు చెప్పిన వాక్యాలు ఎప్పుడు మన చెవుల్లో ప్రతిధ్వనిస్తూ ఉండాలి, అప్పుడు మన జీవితం ధన్యత అవుతుంది. దానికి కరెంట్ అవసరంలే, దానికి టేపులు అవసరం లే, ఇన్స్ట్రుమెంట్ అవసరం లేదు. అన్నిటికీ కావాల్సిన ఇన్స్ట్రుమెంట్ ఇదే, భగవంతుడే నిర్ణయించాడు. దీనికి ఒక గిఫ్ట్ ఇచ్చాడు, ఈ మానవ జీవితం అనేటువంటిది ఒక గిఫ్ట్ ఇచ్చాడు మనకి. ఈ మానవ జీవితం అనేది అంత తరించాలి అని, ఇది ఉత్తనే వదిలిపెట్టలా, జడంగా వదిలిపెట్టలా, తానే చేరి ఇది అనుభవించడానికి ఏది కావాలి అనేటువంటిది నిర్ణయం తీసుకోవడానికి ఒక బోనస్, ఒక మనస్సును పెట్టాడు ఇక్కడ. ఆ మనస్సుతో మనం ఇంత బోధ శ్రవణం చేసిన తర్వాత ఇక ముందు జీవితంలో ఇక ఆటుపోట్లు ఏవచ్చినా దాని దగ్గర మనం నిలబడే శక్తిని మనం నిలబెట్టుకోవాలి. ఇప్పుడు అర్జునుడు అక్కడ ఏడుస్తూ ఉన్నాడు. ఏడుస్తూ ఉండేటువంటి సమయంలో భగవానుడు ముందుగా ఏం చెప్పాడు, అశోచ్యానన్వ శోచత్వం ప్రజ్ఞావాదాంశ భాషతే గతాసోన్ ఆగతాశోశ్చ నాను శోచంతి పండితా. అబ్బో నాని చూస్తారా, చాలా చాలా మాట్లాడుతున్నావు, పండితులు మాట్లాడినంత తీవ్రంగా మాట్లాడుతున్నావు, కానీ జరిగిన విషయం గురించి కానీ జరగబోయే విషయాన్ని గురించి కానీ గతాసూన్ ఆగతాసూన్స్క నాను శోచంతి పండిత నాను శోచంతి. పండితులు దాని గురించి ఆలోచించరే, నువ్వు ఏది ఆలోచించరాని విషయం గురించి ఆలోచిస్తూ అసోచ్యాన్ని అనవసోచేస్తావు, ఆలోచించరాని విషయం గురించి ఆలోచిస్తున్నావు. కానీ మాటలు చూస్తే ప్రజ్ఞ, ప్రజ్ఞావాదులుగా చాలా గొప్పగా మాట్లాడుతున్నావు, తెలుసున్న వాళ్ళలాగా మాట్లాడుతున్నావు. ఇలాంటి విషయాల గురించి మాట్లాడతారా? ఇది జరిగిన విషయాల గురించి, జరగబోయే విషయాన్ని గురించి కూడా మనం కూడా చాలా తప్పటడుగులు ఇక్కడే వేస్తున్నాం. మనం కూడా ఒక దేవుడి దగ్గరికి వెళ్ళి కూర్చుంటేను, లేదు ఒక దేవుడు గుడికి వెళ్ళి కూర్చుంటేను, లేకపోతే ఒక మహాత్ముల సన్నిధికి వెళ్ళి కూర్చుంటేను, ముందరి టైం లెక్కేసుకుంటూ ఉంటాం. ముందరి కాలాన్ని మర్చిపో, ఎంత అయింది అని కాలాన్ని చూస్తూ ఉంటాం, ఇది ఎప్పటికవుతుంది అని చూస్తూ ఉంటాం, తర్వాత ఏం చేయాలో ప్లాన్ చేస్తూ ఉంటుంది ఇక్కడ నుండి మనసు. మరి ఇన్ని లక్షణాలు పెట్టుకుని కూర్చుంటే ఇందాక అమ్మగారు అన్నారే సన్యాసి శ్రవణం కురియాతంటే ఎక్కడ చేస్తున్నామండి మనం? శ్రవణం చేయాలి అంటే శాస్త్రం చెప్పింది సన్యాసి శ్రవణం కురియాత్, అదే నిజమైన శ్రవణం. పరీక్ష నరేంద్రులు అలా శ్రవణం చేశారే, పరీక్ష నరేంద్రులు ఎలా శ్రవణం చేశాడైనా ఒక్కసారి ఎప్పుడైతే విన్నారో 7 రోజుల్లో మరణం ఉన్నదని, 7 రోజులంటే ఎంత, 7 రోజుల్లో నీకు మరణం ఉన్నది, ఇక నీ జీవితానికి ఏది కావాలో దాని గురించి నువ్వు వెతుక్కో అన్నటువంటి విషయాన్ని ఎప్పుడైతే విన్నాడో వెంటనే ఆయన ఏం విడిచిపెట్టాడు? ఎక్కడికైనా పారిపోయాడు ఆయన? ఎక్కడికైనా పారిపోయాడండి? ఎవరైనా మరణ వార్త ఇంకా కొద్ది రోజుల్లో నాకు మరణం ఉందంటే దేని గురించి ఆలోచిస్తామండి? అయ్య బాబోయ్ నేను చచ్చిపోతాను, డాక్టర్ గారు చెప్పి నాకు బ్రతకాలని ఉందండి, నాకు చచ్చిపోవాలని లేదు. చాలా చాలా వింటుంటాం కదా. ఇప్పుడు అందులో రోగాలు కూడా అలాగే ఉన్నాయి. మా ఒక సోదరుడు ఉన్నారు, గురు సోదరుడు ఒక అమెరికాలో, ఆయన క్యాన్సర్ డాక్టర్. ఆయన అంటూ ఉండేవాడు ఎప్పుడు కూడా, అమ్మ నా పేషెంట్లు ఎప్పుడు వచ్చిన పేషెంట్ చచ్చిపోతానని ఆయనకు తెలుసు, ఆయన వచ్చిన పేషెంట్ చచ్చిపోతాడని నాకు తెలుసు. ఎందుకో నేను ఈ డాక్టర్ చదివాను, ఇలాంటి డాక్టర్, క్యాన్సర్ డాక్టర్. చాలా పరీక్షగా ఉంది, ఇంత ట్రీట్మెంట్ చేసినా అది ఎప్పుడో అప్పుడు కబుక్కున్నా మళ్ళా వచ్చేస్తుంది, ప్రాణం తీస్తుందని తెలుసు. అంటే నేను అంటుంటాను ఎవరు బ్రతికి బట్ట కడతారు, శాశ్వతంగా ఉండేవాళ్ళు ఎవరూ లేరు ముందు వెనుకో. అందుకని కొన్ని ఈ విషయంలో అయినా భగవంతుడు తలుచుకోమని చెబుతున్నాను, లే భగవంతుడు తలుచుకుని వైద్యం చేయండి అంటున్నా. అలాగే ఇప్పుడు ఇటువంటి విషయం తెలిసేసరికి పరీక్ష నరేంద్రుడు బోరు నడవలా, ఎవరితో చెప్పుకోలా, ఎవరితోనూ మారు మాట మాట్లాడలా, దానికి తగినటువంటి బాటల గురించి ప్రయత్నం చేశాడు. నా జీవితానికి ఏది పరమార్థం అని వెంటనే ఉన్న చోటే ఉన్నాడు. ఇక ఇవన్నీ మంత్రి సామంతాదులకు అప్పచెప్పి వెంటనే అది వెతుక్కున్నాడు. 7 రోజుల్లో నాకు ఎవరు ముక్తిని ప్రసాదించేది? ఎక్కడైతే మనకి ఆర్తి ఆవేదన ఉంటుందో భగవంతుడు అక్కడ రూపం ధరించి వస్తుంటాడు. ఆయనే అక్కడ శుక బ్రహ్మ, శుకుడు ఎక్కడ ఆవు పాలు పితికేంత సమయం ఉండనటువంటి ఆ పరబ్రహ్మ స్వరూపము అక్కడ సాక్షాత్కరించింది. 7 రోజులు మనందరికి కూడా వారంలోనే ఉంది, ఎప్పుడో అప్పుడు మరణం. ఏ వారం? 7 రోజులేగా, ఆదివారం నుంచి సోమవారం వరకు 7 రోజులే. ఆ 7 రోజులే వారం అంటారు. అందరూ ఎవరు పోయినా ఈ వారాల్లోనే పోతారు. ఆది సోమ మంగళ బుధ లక్ష్మి శుక్రు శని ఆది కదా, ఈ 7 రోజుల్లోనే పోతారు. కానీ మనం ఎప్పుడు వెతుక్కోవట్లే, దేనికోసం వెతుక్కుంటున్నాం? ఇంకేమైనా రాయాల్సినవి చేయాల్సినవి, చుట్టూ వాళ్ళు అదే పలకరింపులు, ఉన్నవాడికి కూడా అదే గుర్తింపు, వెళ్ళిపోయే ముందు నా పిల్లలకు అన్యాయం చేస్తానేమో. ఏమిటి అన్యాయం చేసేది? మనకి మనం అన్యాయం అయిపోతున్నాం ఇక్కడ, మనకి మనం అన్యాయం అయిపోతున్నాం. ఇన్నాళ్ళ నుంచి అందరి కోసమే చూసింది, మనకుగా మనకు మన కోసమేమి మనం చూసుకోలే. ఇప్పుడు మనకేంటి కావాలి? దానికి నిజమైనటువంటి సంపద ఏదై ఉన్నది, దానికోసం వెతుక్కోవాలి. అందుకని అంటున్నారు భగవానుడు ఇక్కడ, స్వామివారు గీతాచార్యుడు ఏమంటున్నారు ఇక్కడ, ఆలోచించడాని విషయం గురించి ఆలోచించి, జరిగిన విషయాన్ని జరగబోయే విషయాన్ని గురించి నువ్వు ఆలోచించి పండితుడులాగా మాట్లాడుతున్నవే. అందుకనే మన బ్రతుకులు ఎలా ఉన్నాయి, నిన్నటి జ్ఞాపకాలతో రేపటి వ్యాపకాలతో, నిన్నటి జ్ఞాపకాలతో రేపటి వ్యాపకాలతో, నేటి సంగతినే మరచి సతమతమవుతావేళ, నేటి సంగతినే మరచి సతమతమవుతావేళ, నేడు చేజారిపోతే గుండె పగులయ్యే చేవేళ, నేడు చేజారిపోతే గుండె పగులయ్యే చేవేళ. ഇലക്കടയിലേ നി മനസാ എന്താ നീ പൈനം നിലക്കടയിലേ നി മനസാ എന്താ നീ പൈനം നിന്നു നീവേ നമ്മവു നീവെവരിനി നമ്മകലവു നിന്നു നീവേ നമ്മവു നീവെവരിനി നമ്മകലവു നിലക്കടയിലേ നി മനസാ എന്താ നീ മനപ്പെടുത്തി കേൾക്കുന്നു എന്നെ നിന്നു നീവേ നമ്മവു అంటే కొంచెం ఆశ్చర్యం కలిగిన అర్థం తెలియక మనని మనమే నమ్మితే ఎవరో ఏదో అంటే దాన్ని పట్టుకుని మనం ఎందుకు ఎడుతాం అండి? అందరూ మనని మెచ్చుకోవాలి, అందరూ మనతో సరిగ్గా ఉండాలి, ఎవరు మన గురించి విమర్శించకూడదు. ఏమిటి ఈ స్వభావాలన్నీ దేనికి చెందని? నీ మీద నీకు నమ్మకం లేక, నీ నడక నీకు తెలుసు, నువ్వు ఎలా ఉంటున్నావో నీకు నమ్మకం ఉంటే ఇంకొకరి మాటలతో నీకెందుకు దాని మీద ఎందుకు దానికోసం ఎందుకు ఎదురు చూస్తున్నావు? ఇంకా ఎవరు నమ్ముతాను ప్రపంచంలో? నిలకడ లేని మనస్సు, ఆ మనస్సుతో ఇగో జరిగిన విషయాన్ని నిన్న కూర్చుంటే ఏమొస్తుంది మనకి? ధ్యానానికి కూర్చోడానికి అన్ని ఏర్పాటు చేస్తాం, కదలికలతో కూడి కూడిన పనులన్నీ చేస్తామండి. అక్కడ పూజలు కాదు, ఇలాంటి సత్సంగాలంటే ఇవన్నీ. రేపు మీరు ఎవరు అనుకోకండి, ఈ ఊరు వాళ్ళందరూ ఇన్ని పెడితేనే సత్సంగాలు ఉంటాయని మాత్రం అనుకోకండి. ఈ ఊరు వాళ్ళు ఎత్తు కోసం పెట్టుకున్నారు కానీ ఇవన్నీ ఏమన్నా అనుకోని ఇన్నక్కర్లా. సత్సంగం అంటే ఆయన ఎప్పటికప్పుడు మనం ఎక్కడ కూర్చున్నా ఏం చేస్తున్నా సత్యమే మనకి సంగమమై ఉన్నదని గుర్తించాలి. ఆ గుర్తింపు కోసమే తప్ప, ఇదేదో వాళ్ళకు ఉన్నదేమో వాళ్ళు పెట్టుకున్నారు ఇంత ఇంత చేసుకున్నారు తప్ప, ఏమండి మాతాజీ గారు రావాలంటే ఎప్పటి నుంచి ఇన్ని పందిళ్ళు వేయాలండి, ఇంత షాంపీ అన్ని షైదీనీ అంటారు, ఇంత పరదాలు కుట్టాలండి, ఇవో ఈ ఫ్యాన్లు అవి పెట్టాలండి, ఇంత క్లోజ్ చేసుకోవడం ఎందుకు, ఈ ఫ్యాన్లు పెట్టుకోవడం అండి, ఇంత స్టేజ్ ఎక్కితే గానీ రాదనుకుంటున్నారా పాపం? వారు వెళ్తుంటే కాలకడ్డు పెట్టి ఆపకండి కానీ స్వామీజీ మహారాజులు, మీరెక్కడ పలకరించండి, ఏది ముట్టుకున్నా దానిలో ఉన్న సత్యం తీసుకొచ్చి మీ చేతిలో పెడుతుంది. ఎందుకని ఈ సత్యం తీసుకొచ్చి చేతిలో పెడతారంటే అయితే ఏదో ఉందేమో తాయిలో అనుకోకండి సుమా. ఈ చేతిలో కనిపించేవి, ఈ కంటికి కనిపించేవి అన్ని మాటతో కూడి ఉన్నాయి. వారు ఇచ్చేటువంటిది చేతిలో కాదు, హృదయానికి అందిస్తారు. అది శాశ్వతమైన నీలోనే ఉన్నదనేటువంటి గుర్తింపు తీసుకొస్తారు. అది గురి తప్పని నిజ దృష్టికి గురుతు తానన్నది గురుపాద సన్నిధి. అటువంటి అందుకని మనకేమవుతుంది, మనం కూర్చుని అంతా లేకుండా ఇన్ని పనులు ఎన్ని చేయమంటే చేస్తామండి. ఇంట్లో సత్యనారాయణ వ్రతం అంటే అనుకున్న దగ్గర నుంచి పూజ రోజు తెల్లవారుజామున 1 గంట దగ్గర నుంచి మీరు 8 గంటలు వంటలు చేయమనండి, ఎన్ని ముగ్గులు పెట్టమనండి, ఎన్ని పనులు కదిలే పనులు చాలా బాగా చేస్తాడు మానవుడు. కదలకుండా కొంతసేపు కూర్చోమనండి, కదలకుండా కొంచెంసేపు. పాప ఇంత చేసావు కదా ఆ దేవుడి దగ్గరకు, ఆ సేపు ఇలా కూర్చోవయ్యా, అలా చూసి చక్కగా ఆ మూర్తి అక్కడ చూడడానికి కారణం ఇందులోనే ఉన్నవాడు కదా, నేను గుర్తించానే అని హాయిగా మనకి చక్కగా ధ్యాన ముద్రలో కూర్చోమనండి. వెంటనే వాడికి ఏమొస్తుంది, ఏమొస్తుందండి? నిద్ర సమాధి స్థితి వస్తుంది. ప్రసాదాలు కూడా బాగా చేసుకున్నామేమో, ప్రసాదాలు అనుకుంటూ తింటామేమో, ఆ తర్వాత వచ్చేది ఏమిటి, బాగా తింటే ప్రసాదంగా నిండా ఏం చేయదు. అక్కడ కూడా తత్వమే ఉన్నది. అక్కడ కూడా ప్రసాదం ప్రసాదంగాను గురువుల సన్నిధిలో గురుదేవులు ప్రసాదించింది ఎంత అనేది, అలాంటి ఎన్నో ఉన్నాయండి మాకు. అసలు గురుదేవుల సన్నిధిలో స్వామివారు ఎవరికి ఏమేమిటి ఉన్నాయో అవన్నీ వదిలించేంత వరకు మళ్ళా గుర్తు రాకుండా ఉన్నంతగా మా గురు సోదరులకి ఇంతకు ముందు మాట్లాడారు కదా, వారు బ్రహ్మాండమైన 4+ షుగర్ ఉంటే వైజాగ్ వస్తే వారికి ఇంత చక్కెర పొంగలి పెట్టించి ఒక ఇంత నెయ్యి వేయించి తినేం పర్వాలేదన్నారు. బాబు ఆయన ఇంకా స్వీటును షుగర్ ఉంది కదా ఒకసారి బాబు, నాకు తెలుసు నీకుందండి పర్వాలేదు తిను అని పెట్టిస్తే పెట్టించిన తర్వాత అంతా అయిపోయిన తర్వాత బ్రహ్మాండమే తీసుకున్నాడు ఆయన. ఎంత సంతోషం అండి అది. ఏమండి షుగర్ పేషెంట్కి ఈ మధ్య కొత్తగా వింటున్నాను, కొంతమంది షుగర్ వచ్చిన వాళ్ళు చెప్తున్నారు, పూర్వం అసలు నాకు శ్రీకంటి ఇష్టం ఉండేది కాదన్నమ్మా, కానీ షుగర్ వచ్చిన తర్వాత అబ్బబ్బబ్బా స్వీట్ ఎంత ఇష్టం అంటే అంటుంటారు. మరి అదే విడి చెప్పండి, అంటే ఏది చెయ్యకూడదంటే దాని మీద ఇష్టం పెరుగుతుంది. ఇంకెంతగా సత్యం ఏం కావాలి మనకి, ఏది వదిలిపెట్టమంటే నేను వదలను అంట, అయ్యో ఇది వదలకుండా దాసుబాబయ్యా అంటే అమ్మో నాకెక్కడ కుదురుతుందని ఏదో చాకులు చెప్తుంటారు. ఇవన్నీ మనకు అడ్డుగోడలుగా నిలబడేటువంటివి. అందుకని అవేవి పనికిరావు మనకి. కదలకుండా కూర్చుంటే నువ్వు నిద్రపోవడానికి నువ్వు కదులుతున్నసేపు నిద్రని సుఖాన్ని అనుభవిస్తావా? నుంచు నిద్రపోయే వాళ్ళు ఉన్నారు, కానీ నడుస్తూ పరిగెడుతూ నిద్రపోయే వాళ్ళు, అంటే నిద్రలో నడిచే వాళ్ళు ఉన్నారు కానీ నడుస్తూ నిద్రపోయేవాళ్ళు, నిద్రలో నిద్ర పోతూ పోతూ లేచి నడిచే వాళ్ళు కొంతమంది ఉన్నారులేండి, నేను చూశాను. కానీ నడుస్తూ నిద్రపోయి వెళ్ళి పడుకునే వాళ్ళు మాత్రం లేరు. అలాగా నిద్ర సుఖం పొందాలంటే నువ్వు కదలకుండా ఉండి, నువ్వు ఏ కళ లేకుండా ఉంటేనే అబ్బా హాయిగా నిద్రపోయా, నేను స్థితి నాకు రావట్లేదు అని చెప్పుకోవచ్చు. కానీ మనం ఇక్కడ కూర్చున్నప్పుడు మన జాగ్రత్త అనేటువంటి ఈ స్థితిలో ఉండగానే నిద్రలో ఏ ఆనందాన్ని అయితే మనం పొందామో అటువంటి సుఖాన్ని ఇక్కడే మన మనసు వేరు వేరు వేరియస్గా మనకి లేకుండా ఏకాగ్రమైనటువంటి ఆ లక్ష్యార్థ స్థితిలో ఆనందాన్ని అనుభవించాలంటే అనేకమైనటువంటి మనకి సాధనలు చక్కగా ఇచ్చి కూర్చోబెడుతున్నాడు ఆయన. ఎవరు మహాత్ములు కూర్చోబెడుతున్నారు. అటువంటి స్థితిలో మనసు ఏం చేస్తుంది అక్కడ ఉంటుంది, కానీ మనకి మాత్రం ఇది డిస్టర్బెన్స్ లేదు, హాయిగా ఉంది. బజార్లో పడేసినా ఆయన దయ ఉండే మనకేంటి లోటు. అందుకని ఇటువంటి కదలిక లేకుండా మనం సాధనకి స్థిరంగా మనకు నిలబడాలి అంటే దానికి తగినటువంటి సాధనను అలవర్చుకోవాలి. దానిని అక్కడ అర్జునుడిని అడ్డుపెట్టుకుని మనకి చేసిన బోధే భగవద్గీత. అర్జునుడు అక్కడ అడ్డుపెట్టుకున్నాడు ఆయన, ఏది ఆవు దగ్గర పాలు కాస్త స్రవించేంత వరకు ఆ దూడ అవసరం అవుతోంది, వెంటనే దయాదాక్షిణ్యం లేకుండా దూడని కట్టేసి పాలన్నీ మనం కొట్టేస్తున్నాం. కానీ అక్కడ భగవానుడు ఏం చేశాడు, అక్కడ జ్ఞానం అనేటువంటి అటువంటి ఆ బోధ రావడానికి ఏం చేశాడు, దూడగా అర్జునుడిని ఉపయోగించి ఆ పాలు తీసేవాడు మాత్రం కృష్ణ ప్రభువే అయ్యి గో సుధీర్ భోక్తాహారం. ఇది మంచి బుద్ధి కలిగినటువంటి వాళ్ళకి అది పంచిస్తున్నాడు. అప్పటి నుంచి ఇప్పటికి జరుగుతూనే ఉంది, ఎంతకాలమైనా ఈ ప్రక్రియ జరుగుతూనే ఉంటుంది. అటువంటి బోధని మనం అనుభవించడానికి ఇంత ఉత్కృష్టమైన మానవ జన్మ వచ్చింది, కానీ ఇంతటి స్థితిని ప్రసాదించాడు కాని భగవంతుడు మరి పశువు గ్రాసం తిన్నట్టే ఏమీ తెలియనట్టే ఈ మానవుడు కూడా రెండు కాళ్ళ పశువు అన్నాడు. అందుకని ఆదిశంకరాచార్య స్వామి వారు ఎవరైతే జ్ఞానాన్ని పొందకుండా ఉన్నారో ద్విపాద పశువు అని తెలిసేశారండి ఆదిశంకరాచార్య. అందుకని ఇంటికి మనం బయట నుంచి ఏం సంపాదించుకోకర్లా, మనలో ఉన్నటువంటి ఇది ఇంత చాంచల్యమైనటువంటి మనస్సుని ఏకాగ్రత కలిగేటువంటి విషయాన్ని మనకి అక్కడ భగవానుడు భగవద్గీతలో బోధ చేశాడు స్వామివారు. అలాగే శ్రీరామచంద్ర ప్రభువు దగ్గర ప్రప్రథమంలో ముందర దాస్య భక్తిగానే ఆంజనేయ స్వామి వారు ఆశ్రయించి ఉన్నారు. నిజంగా మనం ఒకసారి ఆంజనేయ స్వామిని తలుచుకుంటే అనుకోకుండా మనం కూడా అట్లా కూర్చున్నట్టు అట్లా పొందుతున్నట్టు మనకి అనుభూతి కలుగుతుంది ఆంజనేయ స్వామి వారి దగ్గర. ఇందుకని ఆంజనేయ స్వామి వారి మూర్తులు చూసి కాదు, ఆంజనేయ స్వామి వారి యొక్క ఆ దాస్య భక్తి అన్నింటినీ విడిచిపెట్టి స్వధర్మాన్ని విడిచిపెట్టలా, స్వధర్మాన్ని విడిచిపెట్టి సుగ్రీవుడి దగ్గర మంత్రిత్వం చేస్తూనే ఉన్నారు ఆయన, స్వధర్మాన్ని విడిచిపెట్టమని ఎవరు చెప్పలేదు. కానీ ప్రభు భక్తి మాత్రం అక్కడ 100% తను నింపుకున్నాడు, మనకిలా ప్రసాదిస్తున్నాడు ఇప్పటికి కూడా ఆ ప్రభువులందరూ కూడా. కనుక అటువంటి భక్తిని అటువంటి శక్తిని మనకి మహాత్ములు ప్రసాదించాలని మనకి భగవద్గీత ద్వారా ఇటు హనుమద్వ్రతం మరి హనుమంతుని దర్శించినటువంటి ఆ దర్శన మాత్రం చేత మనకి అటువంటి భక్తిని శక్తిని అఖండ సాధనా సంపత్తిని సద్గురుదేవులు మనకి ప్రసాదించుగాక. సుఖీభవ సుఖీభవ హరి ఓం. అఖండ భక్తి జ్ఞాన వైరాగ్యములు ఆయురారోగ్య ఐశ్వర్యములను పుత్ర పౌత్ర ధనధాన్యములను అఖండ సాధనా సంపత్తిని నిరంతర భగవన్ నామామృత రసాస్వాదని ఆత్మజ్ఞానాన్ని ప్రసాదించి సర్వదా జగన్నాథుడు జగన్మాత రక్షించుగాక. సుఖీభవ సుఖీభవ హరి ఓం.